My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం జులై 2018 ఎపిసోడ్ ప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. అన్నట్టు మీరు మర్చిపోయారో మరి ఏంటో నాకు తెలియదు, కానీ ఒకళ్ళు కాదు ఇద్దరు మాత్రం గుర్తు చేశారండి. ఏంటో తెలుసా, మనము మొన్న ఈ మధ్య ఈ ఒక బ్యాంకు రాబరీ గురించి తెలుసుకున్నాం, గుర్తుందా? అది మీరేమో సగమే చెప్పారు, ఆ తర్వాత సాటర్డేనేమో మరి మాతో మాట్లాడారు, ఆ తర్వాత మరి ఎక్కడ అసలు దాని గురించి ప్రస్తావన తీసుకురాలేదు, మండే చెప్తారనుకుంటే మండే కూడా చెప్పలేదు, అసలు ఏమైపోయింది ఆ తర్వాత చెప్పరా అని అడిగారు ఇన్బాక్స్లో. ఇలా అడిగితే మనకు కూడా ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఎస్, ఏదో నా పాటికి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోకుండా, అరే ఆ స్టోరీ ఏమైందని అడుగుతున్నారంటే అది విన్నారు కదా, అది కనెక్ట్ అయ్యారు కదా, దాని నెక్స్ట్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అని నాకు కూడా ఒక జీల్ వస్తుంది. ఆ జీల్తోటే ఇవాళ నేను సెకండ్ పార్ట్ చెప్తున్నాను. సరే, మరి ఫస్ట్ పార్ట్ మిస్ అయిన వాళ్ళకి కనీసం 2K గానే చెప్పాలి కదా. ఇంగ్లాండ్లో ఒక వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా ఒక కథ రాసిన తర్వాత అది వేరే విషయం. అసలు ఆ వాస్తవ సంఘటన ఏంటి అని అంటే, ఎప్పుడో అసలు ఇప్పుడు కూడా కాదు, ఆల్మోస్ట్ 100 ఏళ్ల క్రితం అనుకోవచ్చు చెప్పాలంటే, 1872 ఏప్రిల్లో అప్పట్లో ఒక బ్యాంక్ రాబరీ జరిగింది. ఎంత పకడ్బందీగా అంటే, ఇప్పుడు వీళ్ళు మాల్యాలు, నీరవ్ మోదీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్లు, ఎల్సీలు అవి తీసుకుని, లేకపోతే ఏదన్నా ఒక లోన్లు తీసుకుని రికవరీ చేయలేక, ఇవన్నీ అసలు చాలా టుమ్మరీవండి దాని ముందు పోలిస్తే. అలాంటి ఒక సంఘటన ఆధారంగా రాశారు. బట్ ఆ సంఘటనని నేను చెప్పాను. ఏంటంటే, నలుగురు ఉన్నారు, నలుగురు కలిసి బ్యాంకుని దోపిడీ చేద్దాం అనుకున్నారు. అది ఇది కాదు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్నే ఏకంగా దోపిడీ చేద్దాం అనుకున్నారు. దోపిడీ అంటే దొంగతనం కూడా కాదు, మంచి వైట్ కాలర్ ఫ్రాడే చేయాలి. దానికి వాళ్ళు పథకం రచించుకున్నారు. ముందు అసలు ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి, అలా చేయాలి అని అంటే ఒక 3-4 సెలెక్ట్ చేసుకుని, ఓటి కుండలేవి గట్టి కుండలేవి అన్నీ కొట్టి చూసి మరీ 100 పౌండ్లు పోతే పోయిందని చెప్పి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాస్ట్కి ఒకళ్ళ దగ్గర సెట్ అయ్యారు. అతన్ని తీసుకెళ్ళి బ్యాంకులో ఇంట్రడ్యూస్ చేయించుకుని అకౌంట్ ఓపెన్ చేయించుకున్నారు. దానికి కూడా చాలా చాలా ముందు టెస్ట్లు అవి అయిన తర్వాతే, ఆ తర్వాత కొద్దిగా ఇంక ఇప్పుడు పెరుగుతోంది నా బిజినెస్ అన్నట్టుగా, ఎందుకంటే ఆ అకౌంట్ ఆపరేటింగ్లో ఉంది, బాగా డబ్బులు ఎక్కువ వస్తున్నాయని తెలియడం కోసం అని చెప్పి దాంట్లో ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి వేయడం, ఈ నలుగురు కలిసి కొన్ని 100 పౌండ్లు వేయడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, వేయడం వెనక్కి తీసుకోవడం, ఇలా స్టార్ట్ అయింది. షేర్స్లో వచ్చినటువంటివి, అంతకుముందు షేర్స్లో ఉన్న అనుభవాలని బట్టి టోకరా వేసినవి, అన్ని రకాలుగాను మోసాలు చేయడంలో ఇంకా అసలు మించిన వాళ్ళు లేరన్నట్టు తయారయ్యారు. ఆ తర్వాత స్టాంప్ పేపర్లు, ఏదో ఒక కంపెనీ పేరు మీద డూప్లికేట్గా వీళ్ళే స్టాంప్ పేపర్లు తయారు చేసి లెటర్ ఆఫ్ క్రెడిట్లు దాని మీద రాసి అది బ్యాంకుకి ఇచ్చి, ఇలా మొత్తానికి చాలా అసలు పకడ్బందీగా చేశారు. అయితే ఇలా చేస్తూ ఉండగా ఏమైందంటే, ఒకనాడు ఒక $8,000 చూసి, ఇంతేనా, ఇంతకన్నా ఇంకా మనం ఎక్కువ ఫ్లో ఉండాలి లేకపోతే మనకు అసలు వర్కౌట్ అవ్వదు అని అనుకుని, అప్పుడు ఒక రైల్వే బోగి ఏదో ఉంటుంది, ఆ బోగిని నేను ఇక్కడ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాను అమెరికా నుంచి వచ్చి, కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం బిజినెస్ అది ఎక్కువ పెరుగుతుంది, నేను వ్యాపార రీత్యా అటు ఇటు తిరగాల్సి ఉంటుంది, కాబట్టి ప్రస్తుతానికైతే నేను రాలేను, మీరు పోస్ట్ ఆఫీస్కే పంపించండి మీ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమన్నా ఉంటే, నేను కూడా అదే అడ్రస్ నుంచే నేను మీకు అడ్రస్ చేస్తానని చెప్పి చెప్పాడు. ఎవ్వరూ ఎక్కడా కూడాను ఒక చోట కలుసుకోకూడదు, అసలు ఎవరు ఏంటనేది తెలియకూడదు. మారు పేర్లతోటి మొత్తానికి అందరూ పకడ్బందీగా ప్లాన్ వేసుకుని ఎక్కడో ఒక చోట అలా గుంపులు గుంపులుగా ఉండకుండా విడిగా ఉండేటట్టుగా చూసుకున్నారు. డిపాజిట్లు మాత్రమే వేసి తీస్తుంటే అవ్వట్లేదు కాబట్టి ఎల్సీలతోటైతే వస్తుంది అని అనుకుని తను ఒక 1300 పౌండ్లతోటి చార్ల్స్ హాటన్ అనే పేరుతో ఇంకో ఖాతా తెరిచి అన్నీ సజావుగా సాగుతున్న టైంలో ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ బిల్ అసలు డిస్కౌంట్ చేస్తాడా లేదా ఎల్సీ లూప్ హోల్ ఎక్కడున్నది అని వెతుక్కుంటే కనీసం 4 నెలలు పడుతుంది ఒక ఎల్సీని వాళ్ళు అంటే ముందు పే చేసేస్తున్నారు, బట్ ఆ ఎల్సీ క్రెడిట్ అయింది లేని తెలుసుకోవడానికి 4 నెలలు పడుతుందని తెలుసుకుని ఇదేదో బాగుంది అనుకున్నారు. ఎందుకంటే అమెరికాలో అయితే కనుక వాళ్ళు అడుగుతారట, వాళ్ళకి లెటర్ పంపించి వాళ్ళు ఓకే అంటేనే అవతల బ్రాంచ్ వాళ్ళు అప్పుడే వీళ్ళు పంపిస్తారు, బట్ యూకేలో అలా లేదు అప్పట్లో అందుకని. సో మొత్తానికి అక్కడ వరకు అయింది. అంటే 29 నవంబర్ బ్యాంక్ మేనేజర్ కల్నల్ ఫ్రాన్సిస్ని కలిసి, నేను ఆ రైలు బోగిలు నా పుల్మన్ బోగిల వ్యాపారం బాగా జోరు మీద ఉన్నది కాబట్టి నేను చాలా దేశాల నుంచి ఆర్డర్స్ అవి వస్తున్నాయి కాబట్టి ఇంకా చాలా చాలా బిల్స్ వస్తాయి, ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ అని ఇవన్నీ కూడాను ఏంటంటే ముందు డిస్కౌంట్ చేయడానికి మీకు అభ్యంతరం ఉంటే నాకు ఫస్ట్ చెప్పేయండి అని అంటే ఆ బ్యాంక్ వాళ్ళు హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి, సాధారణంగా బ్యాంక్ డైరెక్టర్స్లో ఎవరికైనా స్వయంగా తెలిసిన వాళ్ళకైతే ఈ సదుపాయం ఇస్తారు, కానీ ఇతని ట్రాన్సాక్షన్స్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ హ్యూజ్ అమౌంట్ చూసేసరికి నిజాయితీగా చేసిన అభ్యర్థన అనుకుని హెడ్ ఆఫీస్ కూడా ఓకే అన్నది. సో ఈ దొంగ బిల్లుల వ్యవహారానికి క్రిస్మస్కి ఏమో ముహూర్తం పెట్టుకున్నారు. క్రిస్మస్కి కరెక్ట్ 2 డేస్ ముందు ఆస్టిన్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నాకు విపరీతంగా పనులు ఎక్కువైపోయినాయి కాబట్టి కొత్త సంవత్సరం నుంచి ఇంకా చాలా వారాలు నేను లండన్ నుంచి బయట ఉండాల్సి వస్తుంది కాబట్టి పుల్మన్ ఫ్యాక్టరీకి మంచి స్థలం ఒకటి బర్మింగ్హామ్లో కనపడింది, దాన్ని నేను ఒక సెంటర్గా చేసుకుని మిగతా దేశాలన్నీ తిరుగుతూ వ్యాపారాలు అవి వ్యవహారాలు అవి చూసుకుంటూ ఉంటాను. నాకేమైనా మీరు ఒకవేళ లెటర్స్ రాయాలి అంటే బర్మింగ్హామ్ పోస్ట్ మాస్టర్ అడ్రస్కే రాయండి, నేను కూడా మీకు పంపే బిల్స్ అవి అక్కడి నుంచే పంపిస్తాను. ఇన్ పర్సన్ నేను బ్యాంక్ బ్రాంచ్కి రావడానికి కుదరకపోవచ్చు అని చెప్పారు. నా బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి మీకు పోస్ట్లో అందంగానే మీరు నా అకౌంట్లో వేసేయండి అని. జార్జ్ డిసెంబర్ 28 బర్మింగ్హామ్ వెళ్ళి ఆస్టిన్ రైటింగ్ని బాగా ఫోర్జరీ చేసి బ్యాంక్ మేనేజర్కి ఒక లెటర్ రాశాడు. దీంతో పంపుతున్న బిల్లుల్ని డిస్కౌంట్ చేయండి, దాంతోపాటు 4307 పౌండ్స్ విలువైన 10 బిల్స్ జతపరిచి పంపించాడు. అన్నీ కూడాను ఒరిజినల్ బిల్స్, అవి తూచా తప్పకుండా డిస్కౌంట్ అయిపోయినాయి. దాంతో ఆ బిల్లులు పోస్ట్ చేయడానికి ముందు మ్యాక్ వాటిని ఒక నిఖార్సైన నకళ్ళను తయారు చేశాడు, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా జస్ట్ ఆట మొదలవుతున్నది అనగా జార్జ్కి సడన్గా ఒక రకమైన పాపభీతి పట్టుకుంది. అరే ఏంటి అసలు, మా తల్లిదండ్రులు ఏమో పేదరికంలో ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని ఎంత ఉన్నతంగా చూద్దాం అనుకున్నారు, మా అన్నయ్య నేనేమో ఇలా తయారయ్యామేంటి, అసలు తను తమ్ముడు ఇట్లాంటి పనులు చేస్తున్నారేంటి, కష్టపడితే బతకలేమా ఏంటి అనే ఒక ఆలోచన వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆస్టిన్ మేక్ ఇద్దరికి పెళ్లి కాలేదు కానీ తనకు అయింది. సో ఆల్రెడీ వైఫ్కి చెప్పేశాడు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఇంకా నాతో పని లేదు, ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో నా వాటా నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి వైఫ్కి కూడా చెప్పేశాడు నేను అమెరికా వస్తున్నాను అని. అప్పుడు మిగిలిన 3 షాక్ అయినాయి, కానీ పిచ్చా వెర్రా, అసలు ఇంతవరకు వచ్చి ఎక్కడ ఇంచి దొరకకుండా ఫ్రాడ్ చేయకుండా చేస్తున్నామని తెలియకుండా డబ్బు సంపాదించుకొని అందరం మార్చుకల వెళ్ళిపోదామని బతిమాలారు. ఈవెన్ ఇఫ్ ఒకవేళ నువ్వు డ్రాప్ అయినా మేము ఉగ్రమైనా దీన్ని కంటిన్యూ చేస్తాం అని. అప్పుడు జార్జ్కి భయం వేసింది, ఎందుకంటే వీళ్ళ ఇంత పకడ్బందీగా చేయలేరు, మొత్తం ఈ బ్రెయిన్ ఎవరిది, తనదే. సో తను గనక క్విట్ అయిపోయి వెళ్ళిపోతే వీళ్ళు 3 చేసే యధవ పనులకి పోయిపోయి మళ్ళీ నేను చెయ్యని తప్పు కూడా నేను కూడా ఇరుకుతాను, నేను బయటికి వచ్చేసినా కూడా దానికన్నా మార్చిలోపు ఏదో ఒకటి ముందు నిప్టాయించేసి 4 వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పి సరే అని ఉంటాను, బట్ ఒక షరతు, వారన్ పేరుతోటి అని ఒక మంచి పేరు మోసిన సంస్థ ఒకటి ఉంది, ఆ వారన్ ఇచ్చిన బిల్లు అంటే గిల్ట్ ఎడ్జ్డ్ అంటారు, అది ఉంటే అప్పుడే బ్యాంక్ మేనేజర్ ఎంత పెద్ద మొత్తానికైనా సరే బిల్లు కళ్ళు మూసుకొని శాంక్షన్ చేస్తాడు అన్నాడు. ఆ సంస్థ ఏంటో కూడా అతనే చెప్పాడు, ప్యారిస్కి చెందినటువంటి బారన్ రాత్షీల్డ్. అనేసరికి నీకు ఏమైనా పిచ్చా వెర్రా, అతనికి ఎన్న వ్యాపార సంస్థలు ఉన్నాయో తెలుసా? యూరోప్లోనే టాప్ బ్యాంక్ అయిన ప్యారిస్ బ్రాంచ్కి అధినేత. అలాంటి వాడితో నాకు ఒకవేళ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పినా కూడా నమ్మే వాళ్ళకి బుద్ధి ఉండద్దు అని అన్నాడు. అదంతా నాకు తెలీదు, నువ్వు ప్యారిస్కి వెళ్ళాల్సిందే అన్నాడు జార్జ్. మరి తర్వాత ఏమైంది నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
మైండ్ మీడియాలో మీకు ఇష్టమైన షోని మిస్ అయ్యారా? మీకు నచ్చిన, మీరు మెచ్చిన మా రేడియో షోలను మరొక్కసారి వినాలనుకుంటున్నారా? అయితే మా పాడ్కాస్ట్లను audioboom.channel/myinmedia తిరిగి వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పనికేసి చిన్నారులైనా, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
My media, the voice of India.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ఒప్పించాడు. తిట్టి 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 ఎలాగైనా సరే ప్యారిస్ పంపిద్దామని రెడీ అయ్యారు. సరే అన్నని అసలు మామూలుగా తిట్టుకోకుండా విపరీతంగా తిట్టుకున్నాడు. ఆఖరికి ఆస్టిన్ బయలుదేరి 1873 జనవరి 12న ప్యారిస్ వెళ్ళే రైలు ఎక్కాడు. కానీ దురదృష్టం వెంటాడితే అరటిపండు తిన్న పన్నీరుగుతుందని వేదంలో చెప్పినట్టు అతని దురదృష్టం కొద్ది అతను ఎక్కిన రైలు అర్ధరాత్రి 2:30కి పట్టాలు తప్పి అతని కంపార్ట్మెంట్తో పాటు ఇంకా చాలా కంపార్ట్మెంట్లు పక్కకు ఒరిగిపోయినాయి. దాంతో అతను చాలా దెబ్బలు తగిలి కాలు కూడా విరిగింది. సరే తనతో పాటు మిగతా గాయపడిన వాళ్ళందరినీ కూడాను స్ట్రెచర్ ఒకటి తీసుకొచ్చి అలాంటి స్ట్రెచర్ల మీద తీసుకొచ్చి ఆసుపత్రిలో పడేశారు. ఏహే అసలు ఏదనుకుంటే ఏమవుతుందని చెప్పి తిట్టుకుంటూ ఇంకా విపరీతంగా అన్నని ఇంకా మామూలుగా తిట్టుకోలేదు. తిట్టుకుంటుంటే అతని దృష్టి ఆ రైల్వే కంపెనీ పేరు మీద పడింది. ఆ కంపెనీ అధ్యక్షుడు ఆ రాజ్ షీల్డే, ఇందాక ఇప్పుడు కలుద్దాం అనుకున్నవాడే. సరేలే ఇదేదో బాగుంది, వెతకబోయిన తీగ కాలికే దొరికినట్టు సంక్షోభంలో అవకాశం అంటారు చూడ, అట్లాగా ఉంది ఇదని చెప్పి మొత్తానికి ఈ వంక పెట్టుకుని అతను కలవచ్చు అనుకున్నాడు. ప్యారిస్ వెళ్ళంగానే గ్రాండ్ హోటల్లో దిగి నెక్స్ట్ రోజు ఉదయానికల్లా ఉబ్బిపోయిన మొహంతోటి చేతులకి కాళ్ళకి కట్లతోటి చేతికర్ర సహాయంతో కుంటుకుంటూ రాజ్ షీల్డ్ ఆఫీస్కి వెళ్ళాడు. మీ కంపెనీ కారణంగా నేను గాయపడ్డాను అనేటటువంటి ఒక సింపతి గెయినింగ్ టైప్లో ఫేస్ పెట్టాడు. అతను చూడంగానే స్టాఫ్ చాలా జాలి చూపించారు. నేనేదో బిజినెస్ చేసుకుందామని బోర్డంత డబ్బుతో ప్యారిస్కి వచ్చాను, ఇప్పుడు ఈ గాయాలతో వ్యాపారం చేయడం నా వల్ల కాదు, నాతో వెనక్కి పట్టుకెళ్ళడానికి ధైర్యం కూడా సరిపోవట్లేదు, అందుకని 4,500 పౌండ్లకి నా పేరుతోటి బిల్ ఇవ్వండి, అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వండి అని అన్నాడు. అనేసరికి కరెక్టే పాపము అనుకున్నారు వీళ్ళు కూడా. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి బ్యాంకింగ్ వ్యాపారం వాళ్ళు చేయరు, బట్ ఈ అసాధారణమైన కోరిక విని వాళ్ళు తెల్లబోయి కాదంటానిక నోరు రాలేదు. ఎందుకంటే మనిషిని చూస్తే మొత్తం కట్లు 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 అన్నీను, ఇప్పుడు 4,500 పౌండ్లు తన దగ్గర ఉన్న వ్యర్థం తీసుకెళ్దామని అనుకున్నా కూడా మళ్ళీ తిరుగు ప్రయాణంలో బిజినెస్ చేద్దామని అంత హ్యూజ్ అమౌంట్ తెచ్చుకున్నాడు. కానీ తిరుగు ప్రయాణంలో ఎవరైనా కొట్టు మరీ తీసుకెళ్ళిపోతే కనీసం ఎదురు తిరిగి పరిగెత్తడానికి కూడా లేదు కదా ఓపిక, మొత్తం కట్లే ఉన్నాయిగా. ఇదే విషయాన్ని రాజ్ షీల్డ్ గారిని అడిగి చెప్తామని చెప్పారు. ఒకసారి సాయంత్రం వస్తే ఏ విషయం చెప్తామని. సాయంత్రం వెళ్ళేసరికి రాజ్ షీల్డ్ రూమ్కి డైరెక్ట్గా ఇతన్ని పంపించారు. రాజ్ షీల్డ్ స్వతహాగా మంచి పెద్ద మనిషి, జాలి హృదయం గలవాడు. ఆస్టిన్ హుందాతనము, అతని ప్రస్తుతం ఉన్న పరిస్థితి అతన్ని బాగా కదిలించినాయి. కూర్చోబెట్టి యాక్సిడెంట్ ఎలా జరిగింది, దాని సహాయక చర్యలు ఎలా జరిగినాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఫస్ట్ ఎయిడ్ చేశారా లేదా, మందులు అవి ఇస్తున్నారా లేదా, అన్ని ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందని వివరంగా అడిగి తెలుసుకున్నాడు. ఆస్టిన్ తన పుల్మన్ బోగీల వ్యాపారం గురించి చెప్పడంతో బాగా ఇంప్రెస్ కూడా అయ్యాడు. అతను అడిగిన ప్రకారం 3 నెలల తర్వాత డబ్బు చెల్లించేలాగా బిల్లు మీద సంతకం చేసి పంపించాడు. ఆస్టిన్ సూపర్ హ్యాపీగా లండన్కి పరిగెత్తుకుని వచ్చేలా రాజ్ షీల్డ్ కంపెనీ వాళ్ళ బిల్లు ఎలాంటి స్టేషనరీ మీద ఉన్నదా అని వెతికి చూశాడు. ఆ కంపెనీ ఉన్న వీధిలోనే ఆ షాప్ ఉంది, అక్కడ అలాంటి బోల్డ్ కొనుక్కొని అప్పుడు లండన్కి వెళ్ళాడు. అది చూసి అతని పార్ట్నర్స్ 3 ఎగ్గిరిగంతేశారు. జనవరి 17న ఆస్టిన్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నేను వేటకెళ్ళినప్పుడు గుర్రం మించి పడ్డాను, అందుకే ఇదిగో ఈ దెబ్బలు అని చెప్పాడు. ఆ తర్వాత రాజ్ షీల్డ్ బిల్ ఇచ్చాడు కదా, దాన్ని మేనేజర్ ముందు పెట్టేసరికి ఆయనకు అసలు బుర్ర తిరిగిపోయింది. వావ్, ఇన్నాళ్ళు ఏదో అవి ఇవి చాలా ఎక్కువ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే సూపర్ అనుకున్నాను, కానీ డైరెక్ట్గా రాజ్ షీల్డ్తో వ్యాపారమా, అసలు ఈయన స్టేచర్ ఏంటి ఇదేంటి అనుకుని బర్మింగ్హామ్లోనే ఫ్యాక్టరీకి 2 స్థలాలు చూశాను, బేరసారాలు ఇంకా జరుగుతున్నాయి, మేబీ నేను ఇప్పట్లో లండన్కి రాను, అంతా బర్మింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ ద్వారానే అని చెప్పేసరికి, నో ప్రాబ్లం, మీరు అసలు రాజ్ షీల్డ్తో బిజినెస్ చేస్తున్నారంటే అసలు మీరు మామూలు మనుషులా, మీరు ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపిస్తాను, మాకు అసలు విపరీతమైన ట్రాన్సాక్షన్స్, అసలు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పి మేనేజర్ ఉబ్బి తబ్బిబ్బైపోయి సరే 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 అన్నాడు హుషారుగా. ఇక లండన్లో తన పని అయిపోయింది కాబట్టి అక్కడ మిగతా యంత్రాంగం అంతా ఆటోమేటిక్గా నడిచిపోతుంది కాబట్టి ఆస్టిన్ నెక్స్ట్ రోజే ప్యారిస్కి వెళ్ళిపోయి అక్కడ మకాం పెట్టాడు. January 21st నుంచి ఈ ఫోర్జరీ బిల్లుల వ్యవహారం స్టార్ట్ అయింది. రాత్షీల్డ్ బిల్లులకి మేక్ అనేక నకళ్ళు తయారు చేశాడు. ఇలా చాలా వాటికి చేశాడు. జార్జ్ బర్మింగ్హామ్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఆస్టిన్ పేరుతో బ్యాంక్ మేనేజర్కి ఉత్తరాలు రాయడం, దొంగ బిల్లులన్నీ అటాచ్ చేయడం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఆ బిల్లుల తాలూకు డబ్బా జమ అయిందని తెలియగానే నోయస్ వారన్ పేరుతో ఆస్టిన్ సంతకం చేసి వెళ్ళి చెక్కుల ద్వారా ఫండ్స్ని కాంటినెంటల్ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి హార్టన్ పేరుతో ఆస్టిన్ సంతకం చేసి ఆ చెక్కుల ద్వారా క్యాష్ విత్డ్రా చేసుకునేవాడు. మళ్ళీ ఆ డబ్బుతోటి బాండ్లు, బంగారము, తర్వాత ఫారిన్ ఫోరెక్స్ ఇవన్నీ కొనుక్కుని తన గదిలో పరుపు కింద దాచుకునేవాడు. అవి కూడా డైరెక్ట్గా కొనకుండా బంగారం కొని దాన్ని అమ్మి బాండ్స్గా మార్చి ఒక దేశపు కరెన్సీని ఇంకో దేశపు కరెన్సీగా మార్చి ఇలా దీనంతా ఒక చాలా ఏమంటారు ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ క్రియ అంటే ఒక ఎక్కడి నుంచి వచ్చిందనేది లూప్ అసలు దొరకదు. ఒక చిక్కుముడిలాగా తయారు చేసేసాడు దాన్ని. ఈ తెలివితేటలు అన్నీ కూడా జార్జ్వే. ఎక్కడైనా సరే తేడా వచ్చి తీగ లాగితే అది తెగిపోతుందే తప్ప డొంక కదిలించడం అనేది అసాధ్యం అనేటట్టు చేశారు. ఇలా వరుసగా డబ్బు వచ్చి పడిపోతూ ఉంటే నాయస్కి దడ పుట్టింది. ఇంత డబ్బు నేను నా దగ్గర దాచలేను మొర్రో అన్నాడు. జార్జ్ మేక్ ద్వారా ప్యారిస్లో ఉన్న ఆస్టిన్కి డబ్బు పంపించి అక్కడ అమెరికన్ బాండ్స్ కొనమని చెప్పాడు. February 1st ఈ థర్డ్ సెట్ ఆఫ్ బిల్స్ పంపేసరికి 25,000 pounds జమ పడ్డాయి. ఈ దశలో ఆస్టిన్ తను పెళ్లి చేసుకుంటున్నానని కబురు పెట్టాడు. జేన్ అనే ఒక 18 అమ్మాయి అతనికి లండన్లోనే పరిచయమైంది. అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని అంటే జార్జ్ కొంచెం ఆగు, పెళ్ళంటూ దృష్టి మడిలితే మళ్ళీ మిగతా ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేము అని చెప్పి అన్నాడు. ఇప్పుడు అంతా స్మూత్గానే జరిగిపోతుంది కాబట్టి పెళ్లి జరిగినా పర్వాలేదు అని ఆస్టిన్ అనుకున్నాడు. సరే జార్జ్ కూడా ఇందులో అభ్యంతర పడడానికి ఏం లేకపోయింది, సో ఓకే అన్నాడు. మేక్ జార్జ్ ప్యారిస్కి వెళ్ళి అతన్ని అభినందించి బహుమతి ఇచ్చి వచ్చారు. నెక్స్ట్ రోజు ఆస్టిన్ పెళ్లి జరిగింది. February 26 వచ్చేసరికి మొత్తం 78,400 pounds దోచడం జరిగింది. మన ఫ్రాడ్ బయటపడేందుకు ఇంకా 4 వారాలు గడువు ఉంది. మొదట్లో అనుకున్న దానికంటే 1 వారం ముందుగానే ఇంతటితో మనం ఆపేద్దాం అన్నాడు జార్జ్. సరే అలా అయితే సాక్ష్యాలు ఏవి దొరకకుండా తగలబెట్టేద్దాం అన్నారు మేక్ నోయస్. మేక్ గదిలో ఉన్న ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చొని ఒక్కోటి అలా మంటల్లో పడేయడం మొదలుపెట్టాడు. రకరకాల స్టేషనరీస్, స్టాంప్స్, సీల్స్, తర్వాత పెన్నులు, ఇంక్ సీసాలు అన్నీ మొత్తం తగలబడిపోతున్నాయి. దొంగ బిల్లులు నిప్పులో పడేసే ముందు మేక్ కొన్నిటిని పక్కన పెట్టాడు. ఫోర్జరీలో ఇది ఒక మాస్టర్ పీస్గా అలా ఉంచుకోవాల్సినటువంటి మాక్ పేపర్స్. రేపొద్దున ఎవరైనా సరే ఫోర్జరీ చేయటంలో మాస్టర్స్ డిగ్రీ ఏదైనా ఇస్తే దీన్ని చూపించవచ్చు, అంత పర్ఫెక్ట్గా కుదిరింది అని పక్కన పెట్టుకున్నాడు. జార్జ్ వాటిని అటు ఇటు తిరిగేస్తూ ఇవి పనికొస్తాయంటావా అన్నాడు. మహారాజుల పనికొస్తాయి, వాటిల్లో కొన్ని ఫిల్ చేస్తే చాలు అన్నాడు. అయితే ఆ పని చేద్దాం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాచ్, దీంతో టోటల్గా 100,000 పూర్తవుతుంది. ఆ ఉన్న కొరత మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి, 78,400 అటు ఇటు కాకుండా రౌండ్ ఫిగర్ 100,000 చేసేస్తావు పని అయిపోతుంది కదా అన్నాడు. ఇక్కడే స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ మిస్ ఫార్చ్యూన్ ఆర్ ఫార్చ్యూన్ ఆర్ విధి విలాసం, వాట్ ఎవర్ యూ కాల్. ఎంత వచ్చినప్పుడు వచ్చిందంత తృప్తి పడడం కాకుండా మళ్ళీ దాన్ని ఏదో కొంచెం పులిహార కలుపుదాం అనుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. సరే ఏం జరిగిందో నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
వినండర్రా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడి వేడి అన్నంలో
కొత్తవకాయ కాస్తంత వెన్నేసి కలిపినట్లు అలనాటి విశేషాలు, వింతలు, సామెతలు, పొడుపు కథలు, చిట్కాలు అన్నింటినీ అచ్చతెలుగు కబుర్లలో రంగరించి మనకు అందిస్తున్నారు కాకాని సౌజన్య గారు. భారత కాలమానం ప్రకారం ప్రతి బుధవారం మరియు శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమాన్ని మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరంలో తప్పక వినండి.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Kalaku nijamaina bahumanam, abhimanula protsaham. Mari mammalni intaga protsahistunna priyamaina meeto mee aarogyam, aanandam, sphoortidayakamaina amsalu, pramukhula sandeshalato paatu oka manchi maatanu kuda panchukunenduku vachestundi mee RJ Bhargavi. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఈ స్టోరీకి ఎవరైనా వినని వాళ్ళు ఉన్నా, లేకపోతే విన్నా మర్చిపోయిన వాళ్ళు ఉన్నా, కొద్దిగా కాంప్లెక్స్గా ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఏంటి సెకండ్ పార్ట్ అని అనుకునే మాట అయితే మీరు ఆడియో బూమ్లో వినొచ్చు ఈ కథ తాలూకు ఫస్ట్ పార్ట్ని. అప్పుడు ఈ సెకండ్ పార్ట్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే మరి అసలు అది ఎప్పుడు చెప్పాను నేను అనేది మీకు కూడా తెలిస్తేనే కదా మీరు అది వినగలిగేది, రైట్? సో మీ సౌకర్యం కోసం అని నేను అది కూడా చెప్తున్నాను. 13th of July నేను ఇది చెప్పాను. సో మీరు ఆ రోజున ఫస్ట్ పార్ట్ వింటే కనుక ఇప్పుడు సెకండ్ పార్ట్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే చెప్పాను కదా నేను, వీళ్ళు కొన్ని పక్కన పెట్టుకున్నారు, అప్పుడేమో ఇది ఉండాలి, అది ఇంత లక్ష్య పూర్తవుతుంది, మళ్ళీ లాస్ట్ ఉన్న కొరత కూడా ఎందుకు ఉంచడం అని చెప్పి స్టార్ట్ చేశారని. ఇప్పటిదాకా విపరీతమైన జాగ్రత్తలు తీసుకుని చాలా సేఫ్గా ఆడుతూ వచ్చిన జార్జ్ ఆ క్షణంలో అత్యాసకపోయాడు. ఆ దొంగ బిల్లుల్లో మొత్తం 24 ఏరాడు, అంటే మొత్తం 26,000 £265 వచ్చేటట్టు తయారు చేసి వాటి మీద మెక్ సంతకాలు తర్వాత ఈ పేర్లు అన్నీ రాశాడు. అయితే చేసిన పొరపాటు ఎక్కడయ్యా అంటే రెండిటి మీద డేట్ వేయడం మర్చిపోయాడు. అది జార్జ్ కూడా గమనించలేదు. అప్పటిదాకా కలిసి తిరగని వాళ్ళు అప్పుడు మాత్రం కలిసి బర్మింగ్హామ్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ నుంచి ఆ బిల్లుల్ని బ్యాంకుకి పోస్ట్ చేశారు. 1873 ఫిబ్రవరి 28న అవి బ్యాంక్ మేనేజర్ కల్నల్ ఫ్రాన్సిస్ బల్ల మీదకి వచ్చినాయి. వారన్ పేరు చూడగానే డిస్కౌంట్ చేయమని గుమాస్తాకి చెప్పేశాడు. అతను కాసేపు అయిన తర్వాత వచ్చి £1000 రెండు బిల్లుల మీద డేట్స్ లేవండి అన్నాడు. ఎవరు బిల్లులు జారీ చేసింది అని చూస్తే బ్లేడ్ అండ్ స్టీన్ కంపెనీ వాళ్ళు. మేబీ తొందరలో మర్చిపోయి ఉంటారు, వాళ్ళకి పంపించి డేట్స్ వేయించుకో అని చెప్పాడు మేనేజర్. సాయంత్రం 6 అయ్యేసరికి బ్లేడ్ అండ్ స్టీన్ కంపెనీ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఈ బిల్లులు మేము జారీ చేసినవి కావు, మాకే సంబంధం లేదు అని. మేనేజర్కి ఈ సంగతి తెలిసి కంగారు పుట్టింది. వారెంట్ ఫైల్ తీసుకుని హెడ్ ఆఫీస్కి వెళ్ళి డెప్యూటీ చీఫ్ క్యాషియర్కి చూపించాడు. సంగతి అంతా చెప్పాడు. ఫైల్ చూస్తూనే ఆయన లోటుపాట్లు కనిపెట్టేశాడు. ఈ వారెంట్కి పర్మనెంట్ అడ్రస్ లేదు, కేర్ ఆఫ్ హోటల్ అని మాత్రమే ఉంది. డైరెక్టర్ ఎవరైనా సిఫార్సు చేయందే బిల్లులు డిస్కౌంట్ చేయకూడదు, కానీ చేశారు. ఆ వారెంట్ ఎంతసేపు హార్టన్ అనేవాడి పేరు మీదే చెక్కులు ఇస్తున్నాడు తప్ప మిగతా ఎటువంటి వ్యాపార సంస్థ దేని పేరు మీద చెక్కులు ఇవ్వలేదు. తప్పకుండా ఇది ఫ్రాడ్ వ్యవహారమే. తక్కిన బిల్లులు కూడా వెరిఫై చేయిస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. ముందు కాంటినెంటల్ బ్యాంక్ వాళ్ళని వార్నింగ్ ఇచ్చి వాళ్ళని కాషన్ చేసి అక్కడి నుంచి డబ్బులు విత్డ్రా చేసేవాడిని పట్టుకోమని చెప్పండి అన్నారు. అప్పటికే శుక్రవారం రాత్రి అయింది. బ్యాంకు మూసేసి ఉంటారు, నెక్స్ట్ రోజు పొద్దున్న బ్యాంకు వాళ్ళతో మాట్లాడాలి అని అనుకున్నాడు. సరే అనుకున్నదే తడవుగా వాళ్ళు రంగంలోకి దిగి ప్రోబింగ్ స్టార్ట్ చేశారు. అయితే ఈ తతంగం ఏమీ తెలియని నోయస్ ఇదే లాస్ట్ టైం కదా, మనం వెళ్ళి ఇప్పుడు డబ్బులు డ్రా చేసేయడమే కదా అని అనుకున్నాడు. అనుకుని నెక్స్ట్ రోజు అంటే March 1st పొద్దున్నే క్యాష్ విత్డ్రా చేయడానికి కాంటినెంటల్ బ్యాంక్కి వెళ్ళాడు. కొంత క్యాష్ పౌండ్స్లో ఇవ్వండి, కొంత ఫ్రాంక్స్లో ఇవ్వండి అన్నాడు. మొత్తం పౌండ్స్ అయితే ఇప్పుడే ఇచ్చేసేవాళ్ళం, కానీ ఫారెక్స్ కదా తెప్పించడానికి టైం పడుతుంది, కొద్దిసేపు ఆగి రండి అన్నారు బ్యాంక్ వాళ్ళు. అతను తిరిగి వచ్చేలోపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ఇదిగో ఈ న్యూస్ వచ్చేసింది. పోలీసులు వచ్చి కాచుకొని కూర్చున్నారు. నోయస్ ఇలా అడుగు పెట్టంగానే బ్యాంక్ క్లర్క్ అతను చూపించాడు. పట్టుకున్నారు పోలీసులు. అతడు ఎప్పుడొస్తాడా అని కాఫీ హౌస్లో వెయిట్ చేస్తున్న జార్జ్ అండ్ మేక్ ఏమైందో చూద్దామని బయలుదేరి బ్యాంక్ వైపుకి వచ్చారు. పోలీసులు నోయస్ని తీసుకెళ్తున్నారు. చుట్టూరా ఉన్న జనం అతన్ని విపరీతంగా తిడుతున్నారు. వాళ్ళ నోటి నుంచి వేలాది పౌండ్లు, ఫోర్జరీలు, దొంగ బిల్లులు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే మాటలు వినపడుతున్నాయి. నోయస్ వీళ్ళ వైపు చూసి తల ఉంచుకున్నాడు. అతని ఫేస్లో ఏ ఎక్స్ప్రెషను లేదు. విడిగా వచ్చాక ఏం చేద్దాం జార్జ్ అని అడిగాడు మేక్. చేసేదే ఉంది. నోయస్ తన అమాయకుండని, నార్టన్ నిజ రూపం తనకు తెలియదని చెప్పి సులభంగా తప్పించుకుంటాడు. దానికి తగిన డాక్యుమెంట్స్ మనం ముందే ఇచ్చేశాం, మనం ఏం చేసామని పోలీసులు మనల్ని పట్టుకోవడానికి వస్తారు అన్నాడు జార్జ్. సేమ్ అతను ఊహించినట్టే నోయస్ వీళ్ళ గురించి అసలు నోరు విప్పలేదు. నేను జస్ట్ ఎంప్లాయీనే, ఎందుకంటే మీకు గుర్తుందా నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక హోటల్లో ఇంటర్వ్యూ చేస్తారు, నా దగ్గర పనిచేస్తావా అదా ఇదా అని ఒక వారం రోజుల పాటు న్యూస్ పేపర్లో స్టేట్మెంట్స్ ఇచ్చి మరి. సో కాబట్టి ఎవరు పెద్దంత పట్టించుకోలేదు. ఇతను ఉద్యోగి అని అన్న నమ్మేటట్టే ఉంటుంది. నేను జస్ట్ ఉద్యోగిని, యజమాని మోసాలతో నాకు సంబంధం లేదని చెప్పుకున్నాడు. కానీ ఇంతటి మేధావి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని తక్కువ అంచనా వేశారు. కొన్ని వందల సంవత్సరాల వాళ్ళ చరిత్రలో ఇలాంటి ఘోరమైన అవమానం ఇంకెంతకు ముందు ఎప్పుడు జరగకపోవడంతో బ్యాంకు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇంకో 100,000 పౌండ్లు పోయినా సరే వీళ్ళని పట్టుకుని జైల్లో పడేయించాలని అదనమాట. స్ట్రాంగ్గా ఒక కంకణం కట్టుకుంది. స్కాట్లాండ్ యార్డ్లో ఉన్న గూఢచారులు అందరినీ రంగంలోకి దింపింది. బ్రిటిష్ బ్యాంకింగ్ వ్యవస్థని ఇంత దారుణంగా మోసగించిన, అపహాస్యం చేసిన అమెరికన్స్ని పని పట్టాల్సిందే అని కసితో వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేశారు. అసలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణమైన ఫ్రాడ్స్ జరగలేదు. అసలు ఇలా ఎలా జరిగింది? మన బ్యాంకింగ్ చరిత్రలో, ఎస్పెషల్లీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చరిత్రలో ఇట్లాంటి దారుణమైన మోసం, ఇంత హార్డ్ కోర్ మోసం, ఇంత ఏమంటారు దాన్ని, ఒక టెక్నికల్లీ డ్రివెన్ అని చెప్పొచ్చు, మోసం ఎప్పుడు జరగలేదు. కాబట్టి వాళ్ళకి చాలా చిరాకేసింది. ఇంకో 2 గంటల్లో వారన్ హార్టన్ పేర్లతో తిరుగుతున్న తన ఆచూకీ చెప్పిన వాళ్ళకి 500 పౌండ్లు బహుమతి ఇస్తాము అనే ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు, దాంట్లో అతని పోలికలు అన్నీ ఇచ్చారు దాంట్లో. సో ఇంత చేస్తే ఎవరికైనా దొరుకుతారేమో అనే ఒక చిన్న ఆశ అన్నమాట. సరే, సోమవారం రాత్రి కల్లా పోలీసులు టైలరింగ్ షాప్ గ్రీన్ని క్షుణ్ణంగా విచారించారు. గ్రీనే కదా మరి అక్కడ బ్యాంకులో అకౌంట్కి ఇంట్రడ్యూస్ చేయించింది. మాటల్లో ఒకసారి వారన్ తన బట్టల్ని ఉత్తర ఇంగ్లాండ్లో హాగర్స్టోన్లో ఎన్ఫీల్డ్ రోడ్లో హోటల్కి ఇమ్మనమని చెప్పిన విషయం బయటకు వచ్చింది. నిజానికి అది ఈ ముగ్గురు ప్లాన్ వేసుకోవడానికి ముందు ఉన్న హోటల్. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు, కానీ ముగ్గురు అమెరికన్లు కలిసి ఉండేవాళ్ళని మాత్రం తెలిసింది. అంటే ఈ వారంతో పాటు ఇంకో 2 అమెరికన్స్ కూడా ఉన్నారన్న విషయం అక్కడ వాళ్ళకి ప్రూవ్ అయింది. మంగళవారం సాయంత్రానికి ఆ అమెరికన్లలో ఒకటి సంగతి తెలిసిపోయింది. ఎలా అంటే, జార్జ్ ఉండే సెయింట్ జేమ్స్ ప్లేస్ హోటల్ యజమాని పోలీసులకి రిపోర్ట్ చేశాడు. మా హోటల్లో ఉంటున్న కెప్టెన్ జార్జ్ మెక్డొనల్ అనే ఒక అమెరికన్, బాడీ లాంగ్వేజ్ కొంచెం అనుమానాస్పదంగా ఉంటాయి, అతని దగ్గరికి అప్పుడప్పుడు వచ్చే ఇంకొక అమెరికన్ పద్ధతి కూడా కొంచెం మిస్టీరియస్గానే ఉంటుంది అని, ఇంకేవో వేరే పేర్లు ఉపయోగించండి అని జార్జ్ ఎంత మొత్తుకున్నా కూడాను మేకు పట్టించుకోకపోవడం వల్ల అలా దొరికిపోయారు. హోటల్ రిజిస్టర్లో అసలు పేరు రాసేశాడు. పోలీసులు వెళ్ళడానికి 2 గంటల ముందు రూమ్ ఖాళీ చేశాడు. అతను రూమ్ అంతా విపరీతంగా వెతికితే ఫైర్ ప్లేస్లో సగం కాలినవి, పూర్తిగా కాలకుండా అక్కడక్కడ ఉన్నవి కొన్ని కాగితాలు కనపడ్డాయి. ఒక బ్లాటింగ్ పేపర్ కూడా కనపడింది. అంటే రాసేప్పుడు ఇంకెక్కువ కక్కితే గనక దాని మీద ప్రెస్ చేసి ఆ ఇంక్ని పీల్చుకునేటటువంటి పేపర్ అది ఆ ఉండ కనపడింది. దాన్ని విప్పి చూస్తే దాని మీద ఎక్స్పెక్టెడ్, పేయబుల్, బ్యాంక్ ఆఫ్ బెల్జియం ఇలాంటి మాటలు రివర్స్లో కనపడ్డాయి. అంటే ఫోర్జరీ పేపర్స్ ఇక్కడ తయారైనాయి అన్నమాట అనుకున్నారు పోలీసులు. ఆ సాయంత్రానికల్లా మేక్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ హోటల్ ఓనర్స్. ఆ దాంతో ఒక పిక్ గీశారు, గీసి పట్టుకుంటే 500 పౌండ్ల బహుమతి అని ఒక ప్రకటన చేశారు. తర్వాత ఏమైంది? నేను ఉన్నాను కదా చెప్పడానికి. ఈ చిన్న విరామం తర్వాత
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి? సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 to 9 వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో, ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో, ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో. గొడుగుగా గోవుల గాచిన పిళ్ళో, కొండ గొడుగుగా గోవుల గాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో, కంపు దైతుల పిల్లలు తల కుండు దండనికి గొబ్బిళ్ళో, కుండ కంపు దైతుల పిల్లలు తల కుండు గండనికి గొబ్బిళ్ళో, కొలనితో పరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో, కొలనితో పరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో. పాప విధుల శిశు పాలుని తిట్టుల కోపగానికి నిగొబ్బిళ్ళో, పాప విధుల శిశు పాలుని చిట్టుల కోపగానికి నిగొబ్బిళ్ళో, ఏ పున కౌసుని ఎడుమల పెట్టిన కోప బాలునికి గొబ్బిళ్ళో, ఏ పున కౌసుని ఎడుమల పెట్టిన కోప బాలునికి గొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో. దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో, దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో, చెండి పైడియగు వేట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో, చెండి పైడియగు వేట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో, కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో, కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో, కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో, ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో, ఎదుపుల స్వామికి నిగొబ్బిళ్ళో.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి మేక్ పిక్చర్ కూడా అవుట్. మేక్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, పేరు డైసీ గ్రే, ఒక బార్లో బార్ మెయిడ్ అనమాట. March 6th లివర్పూల్ నుంచి న్యూయార్క్ బయలుదేరే పెరూవియన్ అనే ఒక షిప్లో తనతో పాటు న్యూయార్క్కి తీసుకెళ్దామని అనుకుని 2 టికెట్లు కొన్నాడు. తనని ఫస్ట్ లివర్పూల్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయమని చెప్పి తను మాత్రం హోటల్ ఖాళీ చేసి తను ఉండే పిమ్లికో లాడ్జింగ్స్కి మారాడు. అంత ముందు రోజే ఓ చిన్న ట్రంక్ పెట్టని ఓడ ద్వారా న్యూయార్క్కి బుక్ చేశాడు. దాంట్లో పాత బట్టలు ఉన్నాయని రాశాడు, ఇది ఆ చెకింగ్ ఇది ఉంటుంది కదా లగేజ్ చెకింగ్లో. కానీ ఆ బట్టల మడతల మధ్య $2.25 lakh విలువైన అమెరికా గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోజు లివర్పూల్కి అతను వెళ్ళేటప్పటికే తన పోలికలతో ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ రావడంతో తననెవరో వెతుకుతున్నారు అని తనకు అనుమానం వచ్చింది. సరే తన లవర్ని కలిస్తే తనకి ప్రమాదం అనుకుని వెనక్కి వెళ్ళిపోయి రైల్లో సౌతాంప్టన్ చేరి అక్కడ న్యూయార్క్ వెళ్ళే ఒక షిప్ కనపడితే అది ఎక్కేశాడు. లివర్పూల్లో అతని కోసం వెయిట్ చేస్తున్న డైసీకి అతను ఎంతకీ రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాల లండన్కి తిరిగి వచ్చేసింది. మేక్ని అడుగుదామని చెప్పి అతను ఉండే జేమ్స్ ప్లేస్ హోటల్కి వెళ్తే పోలీసులు అక్కడ కనపడ్డారు. అసలే మేక్ మోసం చేశాడని చాలా చిరాగ్గా ఉన్న డైసీ తనకు తెలిసిందంతా వెంటనే చెప్పేసింది. వెంటనే స్కాట్లాండ్ యార్డ్ వాళ్ళు బ్రిటన్ నుంచి అమెరికాకి వెళ్ళే షిప్స్ అన్నీ చెక్ చేయమని ఆ ప్రయాణికుల లిస్టు మొత్తం తిరగేశారు. ఆస్టిన్, జార్జ్, 40 మార్పేర్లు ఉపయోగించారు. ఒక్కటి కాదు, రెండు కాదు, 40. కానీ మేక్ అది చాలా చిరాకు కాబట్టి అమెరికాకి వెళ్ళిపోతే కూడా తన పేరే వాడుకున్నాడు. అంతే, స్కాట్లాండ్ యార్డ్ వాళ్ళు షిప్కి సంబంధించిన వాళ్ళందరికీ అంటే కేబుల్ పంపించారనమాట. దాంతో మేక్ న్యూయార్క్లో అడుగు పెట్టకముందే అరెస్ట్ అయిపోయాడు కేబుల్ మెసేజ్ పంపేసరికి. ఈ గొడవలేవి తెలియని ఆస్టిన్ హవానాలో హనీమూన్ చేసుకుంటున్నాడు. లండన్ నుంచి వచ్చేసరికి అసలు ఇంకా నాకు భయం లేదు అని తన సొంత పేరే వాడుతున్నాడు. పెళ్ళి కూడా సొంత పేరుతోటే చేసుకున్నాడు. హవానాలో మంచి హుషారుగా అందరికీ పార్టీలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. అక్కడున్న బ్రిటిష్ వాళ్ళ కళ్ళల్లో పడ్డాడు. డైసీ ఇచ్చిన సమాచారంతో స్కాట్లాండ్ యార్డ్ వాళ్ళు రకరకాల దేశాల్లో ఉన్న ఈ రాయబార కార్యాలయాలు ఉంటాయి కదా, వాళ్ళకి పేరుతో సహా రాసినప్పుడు హవానాలో బ్రిటిష్ కౌన్సిల్ ఇతన్ని వెంటనే గుర్తుపట్టింది. డిన్నర్ పార్టీ ఇస్తుండగా అతను అరెస్ట్ అయ్యాడు. ఆ విధంగా నేరం బయటపడిన 3 వారాల్లో 3 అరెస్ట్ అయ్యారు. జార్జ్ ఒక్కడే మిస్సింగ్. బ్యాంకు వాళ్ళు ఇంకా అసలు ద్విగుణీకృతమైన పట్టుదలతో 75 డిటెక్టివ్లను కూడా ఉపయోగించారు. తన పేరు మొహము ఎవరికి తెలియదని జార్జ్ చాలా ధీమాగా ఉన్నాడు. నిజానికి March 1st అతను ఇంగ్లాండ్ ఇడిచి వెళ్ళిపోవచ్చు ఉండొచ్చు, కానీ అలాంటి అవసరం లేదు అనుకున్నాడు. ఎందుకంటే తన లవరు కమ్ ఫ్రెండ్ నెల్లీతో కలిసి తను హ్యాపీగా వెకేషన్కి వెళ్ళాడు. అక్కడి నుంచే హార్టన్ నోయస్ అగ్రిమెంట్ తయారు చేసిన లాయర్కి £300 పంపించి నోయస్ తరఫున కోర్టులో వాదించమన్నాడు. March 4th లండన్ వచ్చి మేక్ని చూడబోయాడు. అప్పటికే అతను మాయమైపోవడంతో ఇంకా తాను సర్లే వెళ్ళిపోదాం అనుకున్నాడు. తన దగ్గర ఉన్న బాండ్స్, గోల్డ్ అవన్నీ ఈజీగా తీసుకెళ్ళడానికి వీలుగా డైమండ్స్ కింద మార్చేశాడు. నెల్లీకి బ్యాంక్ ఫ్రాడ్ గురించి తెలియకపోయినా తన అసలు పేరు వివరాలు తెలుసు, అందుకని తను నోరు ఇప్పకుండా ఉండడానికి అమెరికా తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈ ముందు జాగ్రత్త అతను కొంప ముంచింది. మనం ఐర్లాండ్ నుంచి అమెరికాకి షిప్లో వెళ్తాము, నేను నీకు నా లగేజ్ అంతా ఇస్తాను, నువ్వు అది తీసుకుని వెళ్ళి March 6th హ్యూస్టన్ రైల్వే స్టేషన్కి వచ్చాయి, హోలీపెడ్కి వెళ్ళి అక్కడి నుంచి రాత్రి రైల్లో డబ్లిన్కి వెళ్ళిపోదాం అన్నాడు. తను ఓకే అంది. అయితే హ్యూస్టన్ స్టేషన్లో తన భారీ లగేజ్ చూసి పోలీసులు ఆపారు. అదేంటో తెరిచి చూపించమన్నారు. 2,717 pounds విలువ ఉన్న బంగారం దొరికింది. ఇంత బంగారం నీకెక్కడదని అడిగారు. కంగారు పడింది. నెల్లీ జార్జ్ గురించి తనకు తెలుసుందంతా చెప్పేసింది. జార్జ్కి ఇదంతా ఏం తెలియదుగా, హ్యూస్టన్ స్టేషన్లో తను అనుకున్న చోటికి నెల్లీ ఎంతకి రాకపోవడంతో కాసేపు వెయిట్ చేసి తనొక్కడే హోలీపెట్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బోట్ ఎక్కి డబ్లిన్కి March 7th చేరాడు. నెల్లీ వస్తుందేమో అని బాగా వెయిట్ చేశాడు, కానీ తను రాలేసరి కదా తన పేరు, తన మొత్తం డిస్క్రిప్షను పట్టుకుంటే £500 ప్రకటన పేపర్లో రావడంతో ఓకే తను పట్టుబడిందని అప్పుడు అర్థం చేసుకున్నాడు. ఇంక తను ఇంగ్లాండ్ నుంచి బయటపడటం ఎలా అనేది ఆలోచించాలి అనుకున్నాడు. ఈ డబ్లిన్ పోర్ట్స్ ఉంటాయి కదా, వాటిలో పోలీసులు తన కోసం కాపేసి ఉంటారు కాబట్టి దానికి సౌత్ సైడ్ ఉన్న కార్క్ అనే ఒక చిన్న రేవు నుంచి అమెరికాకి వెళ్ళే క్యూబా అనే ఓడ ఎక్కుదామనుకున్నాడు. డబ్లిన్ నుంచి రైల్లో కార్క్ వెళ్ళాడు. స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే ఓ పోలీస్ కనపడి, మీరు ఈ ఊరికి ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా అని అడిగాడు. అబ్బో చాలాసార్లు అనేసి తను బయటకు వచ్చేసి ఓ హోటల్కి వెళ్ళి చార్ల్స్ బర్టన్ అనే పేరుతోటి రూమ్ తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఓడెక్కడం అసాధ్యమని అర్థమైంది, ఎందుకంటే అక్కడ జనాభా చాలా తక్కువ, కొత్త వాడిని ఈజీగా కనుక్కుంటారు. పైగా పేపర్లో ఆల్రెడీ తన డీటెయిల్స్ పేరు అన్నీ వచ్చినాయి. ఇక్కడికంటే రద్దీగా ఉండే స్కాట్లాండే మంచి, మనకి బెస్ట్ అని అనిపించింది. అంటే డబ్లిన్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో బెల్ఫాస్ట్ వెళ్ళి అక్కడి నుంచి ఓడలో గ్లాస్కో వెళ్ళాలి. ఓ అర్ధరాత్రి రైల్లో డబ్లిన్కి వెళ్ళి అక్కడ హోటల్లో మకం వేశాడు. ఫ్రెంచ్ వాళ్ళలాగా వేషం కూడా మార్చుకున్నాడు. డబ్లిన్ రైల్వే స్టేషన్లో టికెట్ కొనేటప్పుడు కావాలని బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాడు. సరే అక్కడే కాసేపు ఇద్దరు డిటెక్టివ్లు చూసి కూడాను ఏమోలే అని మోసపోయారు. రాత్రి 9 గంటలకి బెల్ఫాస్ట్ చేరుతూనే గ్లాస్గో వెళ్ళి స్టీమర్ ఎక్కాడు. బెల్ఫాస్ట్ స్టేషన్లో ఇతను చూసిన డిటెక్టివ్లకి ఇతనే జార్జ్ ఏమో అన్న అనుమానం వచ్చింది. కానీ అతను షిప్ ఎక్కగానే వాళ్ళు వచ్చి అతని గురించి వాకబైతే చేశారు, బట్ అప్పటికీ అతను వాష్రూమ్లో ఉన్నాడు. పోలీసులు తన గురించి అడుగుతున్నారని తెలిసినా ఏ మాత్రం కంగారు పడకుండా అద్దంలో చూసుకుంటూ మీసాలు దూకుంటూ టోపీ సర్దుకుంటూ ఉండడంతో ఆ ధీమా చూసి మేబీ ఇతను కాకపోవచ్చేమో అని అనుకున్నారు పోలీసులు. అదే ఓడలో ఇంకొక అతన్ని పట్టుకున్నారు. ఆ రోజు అంటే మార్చి 10th బెల్ఫాస్ట్లో ఇంకో 12 మందిని వేరువేరు ప్లేసుల్లో పట్టుకున్నారు. గ్లాస్గోలో దిగుతూనే జార్జ్ ఎడింబర్గ్కి వెళ్ళిపోయాడు. మారు పేరుతోటే కంబర్లాండ్ వీధిలో ఉన్న ఒక లాడ్జ్లో గది తీసుకుని అలాగే ఎటువంటి పని లేకుండా కొన్ని రోజులు ఉన్నాడు. ఐర్లాండ్ స్కాట్లాండ్ మధ్య జార్జ్ మాయమైపోవడంతో పోలీసులకి ఏం చేయాలో అర్థం కాల. ఎక్కడ అతని జాడే తెలియట్లేదు. ఓ పక్క బ్యాంక్ ఏమో ముదరగొట్టేస్తుంది, ఎంతమంది ప్రైవేట్ డిటెక్టివ్లైనా మేము అరేంజ్ చేస్తాం పట్టుకోండి అని. జార్జ్ చాలా జాగ్రత్తగా మసులుకుంటున్నాడు. రోజంతా అసలు రూమ్లోనే ఉంటున్నాడు. పొద్దున డండాస్ వీధిలో ఉన్న ఒక బుక్ స్టోర్కి వచ్చి లండన్ ఎడింబర్గ్లో వచ్చే ఇంగ్లీష్ పేపర్స్ కొనుక్కొని అన్నీ క్షుణ్ణంగా చదువుతున్నాడు, తన గురించి ఎక్కడన్నా పేపర్లో ఏమైనా రాశారా ఏంటా అని చూడటానికి. ఇలా ఓ వారం చేసిన తర్వాత ఎందుకైనా మంచిదని బ్రోటన్ వీధిలో ఉన్న బుక్ షాప్కి వెళ్ళాడు. ఈలోపే ఈ షాప్ అతనికి ఓ ఫ్రెంచ్ పెద్ద మనిషి ఇంగ్లీష్ పేపర్లు ఇంత శ్రద్ధగా కొనుక్కోవడం చాలా వింతగా అనిపించింది. ఆలోచిస్తే పేపర్లో వస్తున్న జార్జ్ బిడ్వెల్ పోలికలు ఇతనిలో ఉన్నట్టు అనిపించింది. తన ఆలోచననే అతను ఒక కస్టమర్తో పంచుకున్నాడు. అతను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి ఎడింబర్గ్లో ఉన్న ఏజెంట్ల దగ్గర గుమాస్తా. అతను తన అధికారులకు ఈ విషయం చెప్పాడు. వాళ్ళు ఎందుకైనా మంచిదని ఇద్దరు ప్రైవేట్ డిటెక్టివ్స్ని అక్కడ పెట్టి ఈ ఫ్రెంచ్ పెద్ద మనిషిని గమనించమన్నారు. వాళ్ళు డండాస్ వీధి బుక్ షాప్ దగ్గర ఓ 2 వారాలు కాపు కాసిన జార్జ్ అట్ రాలేదు. అప్పుడు వాళ్ళకి బల్బ్ వెలిగి షాప్ అతని దగ్గరికి వెళ్ళి అతను ఉండే చోటు తెలుసా అని అడిగారు. ఆ కంబర్లాండ్ వీధిలో ఉంటాడు అనుకుంటా అన్నాడు. April 2nd పొద్దున్నుంచి ఒక డిటెక్టివ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని గది ముందు కాపలా కాశారు. మధ్యాహ్నం జార్జ్ మెట్లు దిగి వచ్చి ఒక పోస్ట్ బాక్స్ దగ్గరకు వచ్చి ఉత్తరం పోస్ట్ చేశాడు. తనను ఎవరో చూస్తున్నారని గ్రహించి గబగబా నడిచాడు. అది సరిపోదని పరిగెత్తాడు, గోడలు ఎక్కాడు, ఓ ఇంట్లో దూరాడు. ఏమైతేనే కాసేపట్లో అతన్ని పట్టుకున్నారు. నన్నెందుకు వెంటాడుతున్నారు, నేను ఫ్రెంచ్ వాడిని అని అతను బుకాయించాడు. కానీ అతను గది వెతికితే వజ్రాలు కనపడ్డాయి. జార్జ్ బిడ్వెల్ పేరున ఉత్తరాలు కనపడ్డాయి. అరెస్ట్ చేశారు. నేరస్తుల దగ్గర 73,420 పౌండ్లు దొరికినాయి. వీళ్ళని బోన్ ఎక్కించడానికి బ్యాంకుకి 42,420 పౌండ్లు ఖర్చు పెట్టింది. జార్జ్ ముఠా నేర్పిన గుణపాఠం వల్ల బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ విషయంలో వెంటనే అథెంటికేట్ చేయించుకునే పద్ధతి ప్రవేశపెట్టింది. కేసు నడిచినప్పుడు 100 మంది సాక్ష్యం చెప్పారు. జార్జ్, ఆస్టిన్, మేక్ 3 నోయస్ని రక్షించడానికి ట్రై చేశారు. 3 తప్పంతా నాదే అన్నారు. కానీ కోర్టు 4 నేరస్తులే అని అన్నది. బ్యాంకు వ్యవస్థ మీద నమ్మకాన్ని దెబ్బతీశారు మీరు, అందుకని కఠిన శిక్ష పడాలి మీకు. మీ అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాను అన్నాడు జడ్జి. 14 ఏళ్ల తర్వాత అనారోగ్య కారణాలతో జార్జ్ను వదిలేశారు. ఇంకో 5 ఏళ్లకి అంటే 1892లో ఆస్ట్రిన్ వదిలేశారు. అన్నదమ్ములిద్దరూ 1899లో నెల తేడాతో చచ్చిపోయారు. అయితే ఫోర్ అగెయిన్స్ట్ ద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పేరుతో ఏక్ హక్స్లీ ఎన్ హక్స్లీ పుస్తకంగా రాశారు. 185 ఏళ్ల తర్వాత కూడా టెక్నాలజీ ఎంతో పెరిగిన రోజుల్లో సైతం బ్యాంకుల్లో ఇప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టే అసలు మనకి బ్యాంకింగ్ వ్యవస్థ మీద కానీ లేకపోతే అసలు ఎలాంటి ఫ్రాడ్లు చేస్తారంటే ఇప్పుడని కాదు మామూలుగా అనేది మనకు అర్థమవుతుంది. అంటే అప్పట్లో ఇన్నేళ్ల తర్వాత కూడా అంటే ఇప్పుడు జరగడం పక్కన పెట్టండి 1870స్లో జరిగిందంటే జస్ట్ ఇమాజిన్ అది పరిస్థితి. సో ఇదండి చిత్రం భళారవి చిత్రం ఇవాల్టిది. రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. దీని ఫస్ట్ పార్ట్ వినాలనుకుంటే జులై 13 వినండి.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారవి చిత్రం కార్యక్రమం జులై 22, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. Idi Bharatiya Swaram.